ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు, నేను అరగను, నా తమ్మునికి నేను కావలివాడునా అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమకం దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మేమందరినీ పాదాల వద్దకు రాగలిగాం. సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించడానికి సహవాసముగా మా అందరికి ఇచ్చిన యువదేకాలకు ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఏర్పాట్లు వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం మమ్మల్ని దర్శిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని బలపరుస్తున్న దైవమా, మరొకమారి ఉదయకాలం మీ సన్నిధిని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. మహారాజువి, అయాస్తుతులకు, మహిమకు, ఘనతకు పాత్రుడివి. నీ పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తూ ఇవో ఉదయకాలం నాయన వచ్చిన ప్రియులందరి ఆశను తృప్తిపరచమని, హృదయాలను బలపరచమని, మీ చిత్తాన్ని జరిగించమని వేడుకుంటూ ఉన్నా. ఇక్కడ ఆటంకాలు తలెత్తడానికి వీల్లేదు. దుష్టుడు ఆయన ప్రతి బాణాన్ని యేసునామంలో లయపరుస్తూ మీ సన్నిధిని మా మధ్యకి ఆహ్వానిస్తూ ఉండగా, వాక్య ధ్యానంలో మీ ఆత్మచేత మీరే మా అందరి హృదయాలు దేవుడు, నాకు మాకు ప్రయోజనకరమైన మేలైనా నీ వాక్కులు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, అందరికీ మరొకమారు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగం ఉంది కదా, దేవుడు మానవుని పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవడానికి, లేదా దేవుడు మనిషికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాడు, ఈ మాట సరిగ్గా ఉంటుంది. దేవుడు మనిషికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాడో మనం ఈ మాటలో ఎరగాలి. మనం చాలాసార్లు మన లైఫ్ మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మన లైఫ్ మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి మనల్ని మనం క్రియేట్ చేసుకున్న వరం కామన్. విఆర్ నాట్ అట్ ఆల్ క్రియేటర్స్, విఆర్ జస్ట్ హిస్ క్రియేషన్. మనం ఏది మన చేతిలో లేదు. మన జననం, మన మరణం, మన పేరెంట్స్, మన రిలేటివ్స్, మన నేటివ్ ప్లేస్, ఇవేవి కూడా మన చేతిలో లేవు. ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, అవేవి మనం సెలెక్ట్ చేసుకోవట్లే. ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, స్త్రీ పురుష అనే ఎంపిక కూడా మన చేతిలో లేదు. ఆయన ఎలాగ మన లైఫ్ డిజైన్ చేస్తే దాన్ని మనం అలా యాక్సెప్ట్ చేయాలి. అది మన ఎరిగిన సత్యమే. కానీ ఇదేది మన చేతిలో లేదు, కానీ ఎలా బ్రతకాలో అన్నది మాత్రం మన చేతిలో ఉన్నట్టుగా దాన్ని మన చేతిలో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దేవుడు దాన్ని ప్రతి లేఖన భాగంలో దాన్ని తప్పుపడుతూనే ఉన్నాడు, సరిదిద్దుతూనే ఉన్నాడు. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా మన జీవితాన్ని కట్టుకోకపోతే ఆ జీవితాన్ని ఉంచడానికి కూడా ఇష్టపడతలేదు, కాబట్టి దేవుడు చేసిన మొదటి కుటుంబం ఆదాములు, అవ్వ. ఆదామవ్వలకి దేవుడు ఆజ్ఞ పెట్టాడు, మీరు ఏం చేయాలి, ఏం చేయాలి. వారు దేవుడు ఏం చేయొద్దు అన్నాడో అది చేశారు. ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను, ఆయన నుంచి ఎడబాటును వారు చూశారు. ఆయన వారి పిల్లలు కయీను హేబెలు ఇద్దరు. వారి పిల్లల విషయంలో దేవుడుకున్న ఆలోచన కయీను హేబెలు ఇద్దరు కూడా మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనకి అర్పణ తీసుకొచ్చారు. ఇద్దరు తీసుకొచ్చిన అర్పణలో ఇద్దరు తెచ్చారు, ఇద్దరు నాకు నచ్చారు అని ఇద్దరి అర్పణను ఆయన అంగీకరించకుండా ఒకటి అర్పణ నచ్చిందట, మరొకరి అర్పణ నచ్చలేదట. ఆ మాట దగ్గర కూడా దేవుని మనసు ఏంటో మనకు అర్థం కావాలి. మనం ఏది ఇచ్చేస్తే అది తీసేసుకుంటాడు అని మనం అనుకుంటున్నాం. మనం ఎలా వచ్చినా పర్లేదు యాక్సెప్ట్ చేసేస్తాడు అని మనం అనుకుంటున్నాం. ఏదో ఒకటి ఇచ్చానుగా, ఎంతో కొంత ఇచ్చానుగా, ఏదో ఒకటి చేశాను కదా, సరిపెట్టేసుకుంటాడులే అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యం అంటుంది నాకు నచ్చలేదు పో అన్నాడు. ఎందుకు నచ్చలేదు అన్నదానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి, ఆ కారణాలు కూడా చెప్తా ఉన్నాడు. నాలుగవ అధ్యాయము 5వ వచనం, కయ్యేనుము అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ముందు కయ్యను నచ్చలేదట. ఎందుకు కయ్యను నచ్చలేదంటే కయ్యని యాటిట్యూడ్ నచ్చలేదు. హేబెలు నచ్చాడు అంటే హేబెలు యాటిట్యూడ్ నచ్చింది. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవునికి ఎలా అర్పణ ఇవ్వాలో, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో ఎరిగి మనం చేస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. యాంత్రికమైన భక్తి చాలాసార్లు మనం ఎందుకో ఆ పాత నిబంధన లోంచి బయటకు రావడానికి ఇష్టపడం. టైత్ దశమ భాగం అన్నదాన్ని దేవుడు పెట్టాడు అర్పణ దగ్గర. కొత్త నిబంధనలో మీరు ఎక్కడ టైత్ అన్న మాట చూడలేరు, దశమ భాగం క్రైస్తవులు ఇవ్వాలి అన్న మాట చూడలేరు. దాని మనకు అన్ని కొత్త నిబంధనల్లో ఎక్కువే కృప, ఎక్కువే జ్ఞానం, ఎక్కువే ప్రత్యక్షతలు, ఎక్కువే అన్నీ ఎక్కువే. అట్లాగే మన దేవుని పట్ల చూపించాల్సిన ప్రేమ కూడా కొత్త నిబంధనలో అర్పణ కూడా ఎక్కువే. కానీ దేవుడు మనం ఎందుకో యాంత్రికంగా ఉంటే పర్లే సరిపోద్ది, ఏటీఎం మిషన్కి వచ్చినోడు ఎవరో అనవసరం, వాడు పిన్ కార్డు పెట్టి పిన్ టైప్ చేస్తే చాలు ఏటీఎం మిషన్ ఆపరేట్ అయిపోద్ది అన్నట్టుగా మనం హృదయంలో ఏమున్నా పర్లేదు, ఎలాగున్నా పర్లేదు, ఇదిగో కొలతల ప్రకారంగా ఇచ్చేస్తే దేవుడు ప్రసన్నమైపోతాడు అన్న భావంతో ఉంటామేమో, అది ఎంత మాత్రం కాదు. మనం మిషన్ దగ్గర రాల, మనం జీవం గల దేవుడి దగ్గరకు వచ్చాం. సరే కారణాలు దేవుడు వారు ఎంత లోతుగా ప్రేమించారు, ఎంత ఎక్కువగా ప్రేమించారు అన్నదానే చూశాడు. ఎబ్రి పత్రికలో ఎందుకు కయ్యేలును వద్దన్నాడు, ఎందుకు హేబెను అంగీకరించాడు అర్థం కావడానికి ఒక మాట ఇట్లా అంటాడు. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసాన్ని బట్టి హేబెలు కయ్యేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. శ్రేష్టమైన బలి కయ్యేలు కంటే హేబెలు శ్రేష్టమైన బలి, ది బెస్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఆయనకి ఇచ్చే దాని దగ్గర రాజీ పడకూడదు అనుకున్నాడు. అలాగే చేశాడు. కయ్యేలు కూడా చేశాడు, ఎంతో కొంత ఇస్తే సరిపోదులే అనుకున్నాడు, లేదా ఎలా ఇచ్చినా పర్లేదు యాక్సెప్ట్ అయిపోద్ది అనుకున్నాడు, ఆయన తీసుకోలేదు. సరే మొత్తానికి దేవుడు ఎలా కనిపిస్తున్నాడంటే ఆయన వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో, ఆదాము విషయంలో, అవ విషయంలో మీరు ఏం చేసినా పర్లేదు అన్న లిబర్టీ ఇచ్చిన వాడుగా లేడు. నేను చెప్పింది మీరు చెయ్యాలి, నాకు నచ్చింది మీరు చెయ్యాలి అన్నట్టుగానే కనిపించాడు. నేను చెప్పింది మీరు చేయకపోతే మీరు ఉండడానికి వీల్లేదు, బయటికి గెంటేస్తానన్నాడు. దాన్ని ఇంకా కఠినంగా అన్నాడు, చస్తారు అన్నాడు. నేను చెప్పినట్టుగా మీరు లేకపోతే చస్తారు అన్నాడు. కయ్యేలు హేబెలు దగ్గరకు వచ్చిన తర్వాత అంటున్నాడు, నువ్వు ఏది ఇచ్చేసినా తీసేసుకుంటాను అనుకోవద్దు అంటున్నాడు, నువ్వు ఎలా ఇచ్చినా తీసేసుకుంటాను అనుకోవద్దు అంటున్నాడు, నాకు ది బెస్ట్ కావాలన్నాడు. ది బెస్ట్ ఏంటి, నువ్వే కావాలన్నాడు. ఎంత కావాలి? 90% కూడా ఒప్పుకొని 100% కావాలన్నాడు. కొన్నిసార్లు ఆ మాట చదివినప్పుడు ఏంటి అంతా నీకు ఇచ్చేస్తే మా నాకేంటి, ఏది నీ దగ్గర ఉంది, ఏది నీది చెప్పు అంటాడు. ఆ నెత్తి మీద ఒక ఇంటర్వ్యూ కూడా నీది కాదు, అంతా నాదే, నాది నాకు ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అంటాడు ఆయన. కాబట్టి నాకు నచ్చలేదు పో అన్నాడు. నచ్చలేదు పో అన్న దానికి ఏం చేయాలి, నచ్చలేదు పో అన్న దానికి ఏం చేయాలి, నచ్చేటట్టు ఉండడానికి ట్రై చేయాలి. నాకు నచ్చలేదంటే వేరొక ఆప్షన్ లేదు, నాలో ఏం తప్పు ఉందో, నేను ఎందుకు నచ్చలేదో దిద్దుబాటు చేసుకుంటాను అని ట్రై చేసి దిద్దుబాటు చేసుకొని నచ్చడానికి ట్రై చేయాలి. కానీ కయ్యను ఏం చేశాడు, కయ్యను ఏం చేశాడు, ఆయనకు నచ్చినట్టుగా మారడానికి బదులు ఆయనకి నచ్చినట్టుగా జీవించిన వాడి మీద కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకున్నాడు ఎవరు? ఆయనకు నచ్చినట్టుగా జీవించినాడు సొంత తమ్ముడే. ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, సొంత తమ్ముడు పాస్ అవుతే, సొంత తమ్ముడు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే, సొంత తమ్ముడుకి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తే అన్నగా ఏం చేయాలి, అన్నగా ఏం చేయాలి, నా తమ్ముడే కదా అని సంతోషపడాలి, నా తమ్ముడే కదా అని సంతోషపడాలి. కానీ ఈర్షపడ్డాడు, అసూయపడ్డాడు, మత్సరపడ్డాడు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, అన్నదమ్ముల్లో పెద్దోడు కన్నా చిన్నోడు స్మార్ట్గా ఉంటాడు కదా, చిన్నోడు స్మార్ట్గా ఉంటాడు, చిన్నోడు స్మార్ట్గా ఉన్న దాని మీద పెద్దోడు జనరల్గా ఎక్కువ తిట్లు పడుతూ ఉంటాయి పెద్దోడికి. చిన్నోడు బాగా చేస్తున్నాడు కాబట్టి, రెండో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మొదటోడిని కంపేర్ చేస్తూ ఉంటాం. మొదటోడికి కోపం వస్తూ ఉంటుంది, తమ్ముడు ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి, తమ్ముడు ఎక్కువగా ముందుకు నాకంటే చురుగ్గా ఉంటున్నాడు, నేను వెనకబడిపోతున్నాను, కోపం వచ్చేస్తాను, తాతను పనిచేస్తూ ఉంటాడు. నా తమ్ముడే కదా, నా తమ్ముడే కదా అనుకోవడానికి బదులు ఏమనుకున్నాడట, వీడు నాకు అడ్డు అనుకున్నాడు, వీడు నాకు పోటీ అనుకున్నాడు. అంత ఘోరమైన మానవ చరిత్ర ఆదికాండ 4:8 అన్న తన తమ్ముణ్ణి మోసపూరితంగా చంపేశాడు. నమ్మబలికి పొలంలో ఉన్నప్పుడు మా అన్నే కదని ఆదమర్చి ఉంటే తమ్ముణ్ణి అన్న చంపేశాడు. తమ్ముణ్ణి అన్న చంపేస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన వచ్చాడు 9 దేవుడు ఏదేను చోట్లో ఆయన మనసు ఏంటో మనం అర్థం చేసుకోగలిగాం. నువ్వు ఎలాగున్నా పర్లేదు అన్నట్టుగా కాకుండా నేను చెప్పినట్టుగా ఉండాలి అన్నాడు. కయ్యేను హేబెలు ఇచ్చిన అర్పణ దగ్గర కూడా దేవుడు ఎలాంటి వాడు మాకు అర్థమవుతుంది. ఏమిచ్చినా తీసేసుకుంటాను అనుకోవద్దు, ది బెస్ట్ కావాలి, శ్రేష్టమైంది కావాలి అని ఆయన ఉన్నతమైందని ఆశిస్తున్నట్టుగా చూశాం. ఇక్కడ కయ్యేను హేబెలు చంపేసిన సందర్భంలో దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. 4:9 యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? తెలీదా దేవుడికి ఎక్కడున్నాడు? చంపేశాడని తెలీదా? ఆపేశాడని తెలీదా? తెలుసు. అయినా సరే అడుగుతున్నాడు, వచ్చి ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు అన్న మాట దగ్గర దేవుడు మాట్లాడిన ప్రతిసారి కూడా అదొక అవకాశం. ఏదేం తోటలో ఆదాము దగ్గరకు వచ్చి ఎక్కడున్నావు అన్నాడు. ఎందుకు తాకున్నవాడి దగ్గరకు వచ్చి ఎందుకు ఎక్కడున్నావు అంటున్నాడు? బయటకు వచ్చి పశ్చాత్తాపడతాడు. నేరం చేసిన వాడి దగ్గరకు వచ్చి ఎక్కడున్నాడు మీ తమ్ముడు అన్నప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? పశ్చాత్తాపడతాడు. ఎలాంటి సమాధానం చెప్పాడు చూడండి, 4:9 అతడు, నేను అడగను, అయినా నేను నా తమ్ముడికి ఏమన్నా కావలి వాడినా అన్నాడు. నేను నా తమ్మునికి కావలి వాడినా అన్నాడు. నన్ను అడిగితే ఏంటి, నాకేం తెలుసు, ఏమో ఎక్కడున్నాడో. నన్ను అడుగుతావేంటి, నాకేం తెలుసు ఏమో ఎక్కడున్నాడో. మనం ఏ బాధ్యత లేకుండా, మనం ఏ భారం తీసుకోకుండా, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, ఒక అన్న ఇలా అంటున్నాడు, నాకు ఇదంతా వద్దన్నా, ఈ గొడవ అంతా వద్దన్నా, నేను ఫారెన్ వెళ్ళిపోతాను, హాయిగా ఉంటాను, ఆడు ఎలా పోతాడో, మా అమ్మ ఎట్లా వెళ్ళిపోద్దు, వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు, నాకు అనవసరం అన్నా అంటున్నాడు. వారిని నేను బాగుంటే చాలు, నాకు అంత ఇది ఎందుకు, ఈ తలనొప్పి నాకు ఎందుకు అనుకుంటున్నాం కదూ. చాలాసార్లు మనం కూడా ఏమాత్రం పెయిన్, ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ బాధ్యత, అది ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా కట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఐ, నేను నా సర్కిల్లో నాకు బాధ కలిగించే దేనన్నా కత్తిరించేసుకుంటాను. నేను దేనికోసం ఎక్కువగా బాధపడడానికి సిద్ధంగా లేను. ఓర్కు నేను ఆ మనసును ఒప్పించుకోను, ఓర్కు నేను నా మనసును గాయపరచుకోను అన్నట్టుగా మనకి మనమే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను, నీకు ఒక బాధ్యత ఇచ్చాను, నీకు కొన్ని రిలేషన్స్ ఇచ్చాను, నీకు నేను కొన్ని బాధ్యతలు అప్పగించాను. అక్కడ నాకేం పట్టింది అన్నట్టుగా దులిపేసుకుంటూ ఒప్పుకోను, నాకేం పట్టింది అన్నట్టుగా నేను దులిపేసుకుంటూ ఒప్పుకోను అంటున్నాడు. ఎక్కడా నీ తమ్ముడు, ఎక్కడా నువ్వు ఎలాగున్నావు అని అడగట్లా, నువ్వు ఎలాగున్నావు అని అడగతారా? నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ, దాని విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అని అడుగుతున్నాడు. అక్కడ కయీం చెప్పిన మాట చాలాసార్లు మనం కూడా చెప్తానేమో, నేను నా తమ్మునికి కావలి వాడినా, నన్ను అడుగుతున్నావేంటి, నేనేమైనా కాపలవాడినా, నాకు అదే పనా, నేను వాడి వెనకాల తిరుగుతానా, నేను వాడిని పట్టించుకోవాలా? దేవుడు మాత్రం నిన్ను నన్ను అకౌంటబుల్ చేస్తా ఉన్నాడు, నిన్ను నన్ను అకౌంటబుల్ చేస్తా ఉన్నాడు. చాలాసార్లు ఈ వాక్య భాగం చదివినప్పుడు ఇలా అనుకుందాం, మనం ఫస్ట్ మన మట్టుకు మనకు ప్రాధాన్యత ఇచ్చుకుంటాం, రెండు మన ఫ్యామిలీ వరకు మాత్రం ఇన్వాల్వ్ అవుతాం. మన ఫ్యామిలీ వరకు అంటే ఫస్ట్ మనం లీగల్ పరిభాషలో మాట్లాడాలంటే నీ భార్య, నీ పిల్లలు కదా, భార్య పిల్లల దగ్గర కొంత పెయిన్ తీసుకుంటాం, ఎంత ఫీజులు అన్నా కడతాం, ఎన్నన్నా చేస్తాం, ఎంతైనా మనం ఖర్చు పెడతా ఉంటాం. ఎందుకంటే మనకి అది మెల్లో తాడి కట్టాం కాబట్టి మనం ఆ భారం తీసుకోవాలన్న గ్రహింపులోకి వచ్చాం. పెళ్లికి అవడానికి ముందు లేదా పెళ్ళి అయిన తర్వాత అయినా సరే ఇంకా మనకు ఒక ఫ్యామిలీ ఉంది, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, వీళ్ళంతా బ్లడ్ రిలేషన్స్. కాబట్టి ఫ్యామిలీ అనగానే మనకి దాన్ని లీగల్ రిలేషన్షిప్ కనబడుతూ ఉంది, రెండు బ్లడ్ రిలేషన్స్ కనబడుతున్నాయి. రక్త బంధుత్వానికి, కుటుంబ బంధాలకి మనం బాధ్యతనివ్వాలి, మనం భారం కలిగి ఉండాలి అన్నది మనం ఎరిగిన సత్యమే. మనం చాలాసార్లు ఈ మాట అంటాం, చాలాసార్లు ఈ మాట అనిపిస్తూ ఉంటాం, పుట్టిన తర్వాత పిల్లడు లేదా పాప ఏదైనా అవయవ లోపంతో పుడితే, ఏదైనా గుండెలో హార్ట్లో హోల్ ఉందనో లేకపోతే ఏదైనా మేజర్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్తే దానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్తే ఎందుకు అంత ఖర్చు పెడతాం, ఎందుకు అంత దూరం ప్రయాణం చేస్తామంటే అది రిలేషన్షిప్కి మనం ఇచ్చే వాల్యూ. తల్లిగా తండ్రిగా డబ్బులు ఎంత పోయినా పర్లేదు, బతికించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం, పెయిన్ తీసుకుంటాం. ఆ కుటుంబ విషయంలో భారం తీసుకుంటాం, బ్లడ్ రిలేటివ్స్ విషయంలో కూడా భారం తీసుకుంటాం. మంచివాడు అని ఎవరిని అంటామంటే మరీ కేర్లెస్గా నేను ఎవరిని పట్టించుకోను అని కాకుండా ఇలా పట్టించుకుంటే మంచివాడు అని మనం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ బ్రెడ్ బ్లడ్ రిలేటివ్ని బట్టి, అంటే సొంత తమ్ముడు కాబట్టి తమ్ముడు ఏమయ్యాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అన్నగా నీ బాధ్యత ఏంటి, నువ్వు పట్టించుకుంటున్నావా అని అడుగుతున్నట్టుగా ఈ వాక్యం కనబడుతుంది. కానీ మనందరి పట్ల దేవుడు అప్పచెప్పిన బాధ్యత వాక్యాల్లో చాలా సూటిగా చాలా స్పష్టంగా మాట్లాడుతూ కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. వాటిని మనం పరిగణన తీసుకోవాలి, వాటిని మనం పరిగణన తీసుకోవాలి. కాబట్టి నేను ప్రాముఖ్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట, దేవుడు ఏ బాధ్యత మనకు అప్పచెప్తున్నాడు, ఏ బాధ్యత మనకు అప్పచెప్తున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వెళ్దాం. 22వ అధ్యాయంలో 36 వచనం, 22:36లో బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ కాదు, చాలా ఉన్నాయి, అన్నిటిలోని నాకు ముఖ్యమైనది చెప్పు అన్నదానికి 37, అందుకే ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించుకుంటున్నావు మనం ఎరిగిన మాటే, లేదా నిన్ను ప్రేమించుకోవాలి అని బైబిల్ చెప్పలా. 100% నీ ప్రేమ అంతా కూడా నీ సృష్టికర్త నీ దేవునికి నువ్వు ఇచ్చేయాలి అన్నాడు. 2వ మాట చూస్తే ఇలా అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. 2వ ఆజ్ఞ దాని వంటిదే అన్నాడు, పొరుగు వాడిని ప్రేమించాలి. దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత మన సృష్టికర్తను ప్రేమించాలట, 2 మన పొరుగు వాడిని ప్రేమించాలట. మనం మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, దేవుడిని పూర్ణ హృదయంలో ప్రేమించాలి అన్న చోట మనం దేవుని ఎరగని స్థితిలో పూర్ణ హృదయంతో మనల్ని మనం ప్రేమించుకున్నాం. 2వ మాట, నీ పొరుగు వాడిని ప్రేమించాలన్న మాట దగ్గర మనం కుటుంబాన్ని రక్త బంధుత్వాన్ని ప్రేమించాం. కానీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించే మెట్లో ఉన్నావా అన్నది ఇక్కడున్న ప్రశ్న. 2, పొరుగువాడిని నిన్ను వలే సమానంగా నీతో సమానంగా ప్రేమించే ఆత్మీయమైన మెట్లో ఉన్నావా అన్నది 2వ ప్రశ్న. పొరుగువాడంటే తమ్ముడా, అన్న, ఎవరు, ఎవరి కోసం పొరుగువాడంటే? నీ సొంత తమ్ముడిని ప్రేమించాలని కాదు, పొరుగువాడిని ప్రేమించాలి అన్నాడు. ఇదే మరొక చోట రాయబడిన సందర్భంలోకి వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము అదే మాట ప్రభు మాట్లాడితే దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి అన్నాడు 27వ వచనంలో. దానికి 29వ వచనంలో ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు క్లారిటీ అడిగాడు 29వ వచనంలో. అయితే తాను నీతిమంతుడునైనట్టు కనుబరుచుకొని గోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. కొంచెం నా క్లారిటీ ఇస్తావా? దేవుని ప్రేమించమన్నావు, అర్థమైంది. భార్యను ప్రేమించమనో, పిల్లలు ప్రేమించమనో, అమ్మ నాన్న ప్రేమించమనో అంటే అర్థమయ్యేది. అట్లా కాకుండా పొరుగువాడిని ప్రేమించాను, ఎవరు నా పొరుగువాడు, ఎవరు నేను ప్రేమించాలి అన్నది ఆయన అడిగిన క్లారిటీ. దానికి ప్రభు ఒక్క మాటలో చెప్పకుండా చక్కగా ఒక మంచి ఉపమానం చెప్పాడు. దాన్ని మనం ఏమన్నాం అంటే మంచి సమరయుడు ఉపమానము అన్నాం. సమరయుడు యూదుడు, జాతి భేదం. ఆ మంచి సమరయుడు ఉపమానంలో దొంగల చేతిలో కొట్టబడ్డవాడు, కొరపానంతో ఉన్నవాడు యూదుడు. ఆ యూదుడు రోడ్డు మీద పడిపోయి ఉంటే అక్కడ ఇలా రాయబడింది 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు అతడు రావలో వెళ్ళుట తటస్థించాను. అతడు అతన్ని చూచి పక్కగా వెళ్ళాను. అలాగను లేవీయుడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాను. ఒక యూదుడు కొరప్రాణంతో రోడ్డు మీద ఉంటే మరొక యూదుడు, అందులో ఆ యాజకుడు, మరొక యూదుడు అందులో లేవుడు. ఇద్దరు కూడా దేవుణ్ణి బాగా ఎరిగినవారు, దేవుని మందిర పరిచయం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చూశారట, నాకేం పట్టిందిలే అని వెళ్ళిపోయారట, నాకెందుకు వచ్చిందిలే అని వెళ్ళిపోయారట. తర్వాత వాక్యం ఏముంటుందంటే, తర్వాత వాక్యం ఏముంటుందంటే 33, ఒక సమరయుడు, సమరయుడు, ఆ సమరయుడు వెళ్ళాడు, గాయాలు కట్టాడు, ఒటకుళ్ళు వంటి వద్ద చేర్చాడు. ప్రభు అడిగాడు, ఎవరు పొరుగువాడు అన్నాడు. ఆ సమరయుడే, అవును అవును, ఎవరిని మనం ప్రేమించాలట, మనం మరీ దాటి వెళ్ళి ఊరోడు అనగానే నీది నాది తినాలని చెప్పేసి ప్రేమిస్తాం. లేదు క్యాస్ట్ అయితే, ఓ మనద్దరం ఒకే క్యాస్టా, లేదు తోకలు కలిపితే, ఇల్లు పేరు కలిపితే, ఓహో ఎక్కడో బంధుత్వం ఉందా, ఆగుతాం. దేవుడు అంటున్నాడు, ఏ బంధుత్వం లేకుండా ముక్కు ముఖం తెలియకుండా ఉన్న ఆ వాణ్ణి, పొరుగు వాణ్ణి నువ్వు అలా ప్రేమించాలి అన్నాడు. దేవుడు మనకు అప్పచెప్పిన ఈ దైవికమైన బాధ్యత, దైవికమైన బాధ్యత, నీ సహోదరుడు ఎక్కడా, నీ సహోదరుడు ఎక్కడా, నీ భార్య ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా, నీ తల్లి ఎక్కడా, నీ తండ్రి ఎక్కడా అని అడగడానికి బదులు నీ సహోదరుడు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటో చెప్పు ప్రభు అంటే, ఆ కుటుంబాన్ని ప్రేమించు అని అనకుండా పొరుగు వాడిని ప్రేమించు అంటాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అంటాడు. ఇంకా బాగా అర్థం కావడానికి మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకోవాలి. లూకాసు వార్త 8:19 వెళ్దాం. లూకాసు వార్త 8:19 వెళ్దాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండటం చేత ఆయన దగ్గరకు రాలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరితో ఉన్నాడు, జనంతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఓన్ మదర్, ఓన్ సిస్టర్స్ వాళ్ళంతా కూడా ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభువుకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి మధ్యలో అడ్డుగా ఎవరు ఉన్నారంటే జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. లోకానుసారంగా ఆలోచన చేస్తే యేసుకు ఎవరు ఎక్కువ కావాలి, యేసు ప్రభు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, యేసుక్రీస్తు ప్రభు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఖచ్చితంగా మన ఫ్యామిలీయే, ఖచ్చితంగా మన ఫ్యామిలీయే. ప్రభు ఆయన జనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం అనుకుంటాం. ఆయన అంటాడు 20, అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయన తెలియజేసిరి. అప్పుడు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు, వీరే నా తల్లి నా సహోదరులను వారితో చెప్పి. బ్లడ్ రిలేషన్ కన్నా ఆయన ఆత్మీయ బంధానికి, స్పిరిచువల్ రిలేషన్కి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరు మనం ఎక్కువ ప్రేమించాలంటే ఓన్ ఫ్యామిలీని ప్రేమించమంటున్నాడా అనుకుందామా, కాదు, పొరుగువాడు అన్నాడు. పొరుగువాడు అంటే నువ్వేదైతే లింకులు పెట్టుకుంటున్నావో, కజిన్ అనో, ఓన్ అనో, లేకపోతే సేమ్ క్యాస్ట్ అనో, సేమ్ సర్నేమ్ అనో, సేమ్ ఊరేనో, ఏదో ఒక కారణంతో కొంచెం నువ్వు ఫేవర్ చూపించగలుగుతావు, దాన్ని కూడా ఆయన కొట్టువేసి మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంకా మన ఫ్యామిలీ కన్నా, అంటే మన బ్లడ్ రిలేషన్షిప్స్ కన్నా, ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉంది కదా, కన్నా పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్న మాట దగ్గర ఒక మాట అంటారు. లూకాసు వార్త 14 అధ్యాయానికి వెళ్దాం. 14:25 అంటాడు, బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వర్తట్టు తిరిగి, ఎవడైనా నా వద్దకు వచ్చిన తన తల్లిని, తండ్రిని, తల్లిని, భార్యను, ఇళ్ళలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ద్వేషించాలి అన్నాడు. అది తన గ్రావిటీ చెప్పడానికి వాడబడ్డ పదం. మనం అందరికంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. ఆయన అంటాడు, నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించుకోవాలి, నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి అన్నాడు. మనం మన ప్రాణం తర్వాత మన ఫ్యామిలీ ఎక్కువగా ప్రేమిస్తాం. ఆయన అంటాడు, ఫ్యామిలీని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. మరి ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. మనం ఈ ప్రాధాన్యత మనకు అర్థం కావాలి. మనకంటే మనల్ని మనం ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలట. మనం మన ఫ్యామిలీని, మన రిలేటివ్స్ని ప్రేమించే దానికన్నా పొరుగువాడిని ఎక్కువగా ప్రేమించాలి. పొరుగువాడిని ఎక్కువగా ప్రేమించాలట. ఇది మనకు అర్థం కాకపోతే మనం ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతాం, ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతాం. ఇది బాగా అర్థం కావడానికి బైబిల్ అంతటి సారాంశాన్ని, బైబిల్లో ప్రభు చెప్పిన బోధని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 13:34 వెళ్దాం. యోహాను సువార్త 13:34 వెళ్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. 12 శిష్యులు ఉన్నారు. 12 శిష్యుల్లో ఎవరికి వాళ్ళు వేరే, ఎవరు ఎవరిని విపరీతంగా ప్రేమించవలేమి కాదు. ప్రభు అంటున్నాడు, ఆ వేరియేషన్స్ అన్ని పక్కన పెట్టి మీరు ఏం చేయాలట, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. లవ్ థై నైబర్ అన్నది బైబిల్లో ప్రాముఖ్యమైన కమాండ్. నిలువలని పొరుగువాడిని ప్రేమించాలి అన్నది బైబిల్లో మనం ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నాం. ఇది ప్రభు ఇచ్చిన నూతన ఆజ్ఞగా మనం చూస్తున్నాం. 15:12 యోహాను సువార్త 15:12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనటయే నా ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. నీ సహోదరుని ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలట. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అంత కల్మషు లేని ప్రేమతో ప్రేమించాలట. అది ఆయన ఆజ్ఞగా చూస్తున్నాం. 12 మాట చూస్తున్నాం. 15:17 వెళ్తే, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతి మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఒకరినొకరు ప్రేమించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో ఆయన దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి అన్నదాన్ని మనకి మార్గదర్శకంగా, మనకి గురిగా ప్రభు ఏర్పరిచినట్టుగా చూస్తున్నాం. పౌలు ఏమని బోధించాడు? పౌలు భక్తుడు ఏమి నేర్చుకున్నాడు, ఏం బోధించాడు? రోమీయులకు రాసిన పత్రిక 13:1 ఒక వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13:8 వస్తే, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికిని అచ్చి ఉండవద్దు. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. పొరుగువాడిని ప్రేమించమనే పౌలు భక్తుడి ద్వారా కూడా మనం వింటాం. పొరుగువాడిని ప్రేమించాలి అన్నదే. పేతురు ఏం బోధించాడు? 22 చదివితే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయబీజము పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు. నిష్కపటమైన సహోదర ప్రేమ కుటుంబం కొరకు లేదా నేను నువ్వు ప్రేమించుకోవడం కోసం కాక సహోదర ప్రేమ కొరకే ఆయన మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన యోహాను ఏం చెప్పాడు? 1 యోహాను పత్రిక అంతా లవ్ లెటర్. అది ప్రేమ కొరకు మాత్రమే మాట్లాడతాం. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయము 16వచనం, 3వ అధ్యాయం 11వచనం, 3వ అధ్యాయం 11వచనం. మనం ఒకరినొకడు ప్రేమింపవన్నది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. తర్వాత మన మూలవాక్యాన్ని కోట్ చేశాడు 12, మనము కయ్యిని వంటి వారమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. మనం ప్రేమించేవారుగా ఉండాలి, ప్రాణం పెట్టేవారుగా ఉండాలి, పొరుగు వాడిని ప్రేమించే ఆత్మీయమిట్లో ఉండాలి. కయ్యనైతే సొంత తమ్ముణ్ణే ప్రేమించలేకపోయాడు, సొంత తమ్ముణ్ణే చంపేశాడు. అంతకు మించి ఉన్నతమైన ఆ ప్రమాణాలు మనకున్నాయి. మనం పొరుగు వారిని, ముక్కు ముఖం తెలియని వారిని, అవసరతలో ఉన్నవారిని, దేవుడు మనకు పరిచయం చేసి పరిచయం తీసుకొచ్చిన వారిని మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలా ప్రేమించాలి అంటాడు, అలా ప్రేమించాలి అంటాడు. రామ లేకపోతే నరహంతకులు అన్నాడు. కింద వాక్యాలు అవే చాలా స్పష్టంగా మాట్లాడతాయి. రామ లేనివాడు నరహంతకుడు. 15, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదు అంటాడు. కావున మతానికి మనం పొరుగు వాడిని ప్రేమించడం అన్నది ప్రాముఖ్యమైన ఆజ్ఞగా కనబడుతుండగా, మన మిత్రుడు కయ్యను తన సొంత తమ్ముడిని చంపేసి నేను కావలి వాడినా అన్నాడు, నేను ప్రేమించాలంటున్నాడు, నేను పట్టించుకోవాలంటున్నాడు, నేను బాధ్యత తీసుకోవాలంటున్నాడు, నాకేం పట్టింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము కేర్లెస్ లైఫ్ని ఇష్టపడతాం. ఏ భారం మనం తీసుకోవడానికి సిద్ధంగా లేవు. నాకేం పట్టింది, నేను ఎందుకు చేయాలి, అయితే గీతే నా భార్య లేదా నా పిల్లల మేమేమైనా ఇన్వాల్వ్ అవుతాను, అయితే గీతే నా బంధువుల ఇన్వాల్వ్ అవుతాను అంతే తప్ప ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం నాకేం పట్టింది. చాలాసార్లు ఈ మిషనరీ పరిచర్కి, క్రైస్తవ పరిచర్కి మనం వినే సాక్ష్యాలు ఎవరో ఎవరినో ప్రేమించి, ఏదో జాతి ప్రజను ప్రేమించి, ఏదో తెగ ప్రజను ప్రేమించి, లేదా భారతదేశాన్ని ప్రేమించి, భారతీయులను ప్రేమించి. మిషనరీలు వాళ్ళు చేసిన ప్రయాణాలు, వారు చేసిన త్యాగాల దగ్గర వాళ్ళకేం పట్టింది, వాళ్ళకేం కావాలి? అరే కుటుంబాన్ని పక్కన పెట్టి, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, భవిష్యత్తుని పక్కన పెట్టి జాన్జీ ప్యాటన్ అన్న మిషనరీని ఆయన ఆఫ్రికా ఖండంలో ఒక మిషనరీగా వెళ్ళిన దాకా చెప్పారు. ఆఫ్రికా ఖండంలో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, అరే నేను చంపుకుని తినేస్తారా అంటే ఆయన అంటాడు, చచ్చేది ఎలాగే చచ్చేదే, చచ్చిన తర్వాత ఎలాగో పురుగులు తినేదే. ఆయన చచ్చిన తర్వాత పురుగులు తింటే ఏంటి, మనుషులు తింటే నథింగ్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్. దానికోసం మనం ఆలోచించేదేం కాదు. కాబట్టి అన్ని త్యాగం చేసి ఆ నరమాస భక్షల మధ్యకి వెళ్ళి సేవ చేశాడు ఆయన. అరే ఏం పట్టింది ఆయనకి, ఏం కావాలి, ఏం కావాలి? మనం ఏం చేస్తున్నామంటే నా భార్యనా, నా పిల్లల, నా బంధువుల, నా స్నేహితుల ఎంతో కొంత నేను చేస్తాను, ముక్కు ముఖం తెలియనోడి విషయం నాకేం పట్టింది? అది దేవుడు నీకు నాకు చెప్పిన బాధ్యత, లవ్ దై నైబర్ అన్నాడు. నీ పొరుగు వాడిని ప్రేమించు అని మాత్రమే అయిపోక నిన్ను వలె ప్రేమించు అన్నాడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించు అన్నాడు, అలా ప్రేమించు అన్నాడు. నిన్ను వలె ప్రేమించు అన్న మాట దగ్గర మనం మన ప్రేమను ఎట్లా చూపించాం, మనం మన సహోదరు పట్ల మన ప్రేమను ఎలా చూపించమని వాక్యం మన నేర్పిస్తాం. కొన్ని వాక్యాలు మనందరి పురుకొలుపు కొరకు, పరిచర్య క్షేమాభివృద్ధి కొరకు కొన్ని మాటలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. మనం ఎలాగ మన ప్రేమను చూపించాలి? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనానికి వెళ్దాం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారం ఆయనకేం పట్టింది? నీకోసం ప్రాణం పెట్టడానికి ఆయనకేం పట్టింది? నీకోసం సింహాసనం వదిలిపెట్టి భూమి మీదకి రావాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయనకేం కర్మ, ఆయనకేం కావాలి? అలా అనుకున్నవాడు కాదుగా ఆయన, అలా అనుకోలేదట. నువ్వు కూడా నాకేం పట్టింది అనుకోవడానికి వెళ్ళేది. నేను నా సహోదరుని కావాలన్నా నేనెందుకు ప్రార్థన చేయాలి? నేనెందుకు సువార్ చెప్పాలి? నేనెందుకు నిలబడాలి? నాకేం పట్టింది అన్నట్టుగానే మనం ప్రవర్తిస్తున్నాం. నాకేం బాధ్యత లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాం. అలాంటి వారిగా మనం ఉండటం ఎంతమాత్రం మనకు ఆశీర్వాదం కాదు అని ఈ వాక్యాన్ని బట్టి మీ గమనాన్ని తీసుకొస్తాము. కాబట్టి పిల్లలు అర్థం చేసుకుందాం. ఈ 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన ఇలా అంటాడు, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకనొకడు చేర్చుకొనుడి, ఒకనొకడు చేర్చుకొనుడి అన్నాడు. ఒకరినొకడు చేర్చుకొనుడి అన్నాడు అంటే అర్థమేంటి? ఒకరినొకరు చేర్చుకోవడం అన్న మాట దగ్గర అది మనకు బాగా అర్థం కావడానికే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది మనకు బాగా అర్థం కావడానికే ఒక హగ్, ఒక కౌగిలి మనం చేరదీయడం, దగ్గర తీసుకోవటం. అందుకే దేవుడు ఎందుకు చర్చ్ ఫెలోషిప్ని మనకు ఏర్పాటు చేశాడంటే, సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే దాన్ని మనకు ప్రాక్టీస్ చేయించడానికే. మన బంధువులేం కాదు, మనకి ముక్కు మోకం తెలిసిన వారేం కాదు. ఒక్క నిమిషం, బాగా నాయిస్ ఉంది. ఒకసారి డిస్టర్బెన్స్ బాగుందా ప్రసాద్ అన్న, వాయిస్ ఓకేనా?
బాగుంది సార్, బాగుంది.
ఓకే రైట్. కాబట్టి ఒకరినొకడు చేర్చుకొనుడి అన్నాడు. ప్రభు మిమ్మల్ని చేర్చుకున్నాడుగా. నీ ముక్కు నచ్చిందైనా, నీ మొఖం నచ్చిందైనా, ఏమి నచ్చిందని ఆయన ఎలాగైతే ఆయన మన ఉన్న ఫలంగా చేర్చుకున్నాడో, సంఘంలో సహవాసంలో నువ్వు నీ పొరుగువాణ్ణి, నువ్వు నీ సహోదరుణ్ణి, అక్కడ నీకే బంధం లేదు, బ్లడ్ రిలేషన్ ఏం లేదు, ఫ్యామిలీ రిలేషన్ ఏం లేదు, కానీ నువ్వు చేర్చుకోవాలట. చాలాసార్లు మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడడం, తెలుసుకోవడానికి ఇష్టపడడం, సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడడం, ఏదో వచ్చామా ఉన్నామా వెళ్ళిపోయామా, నేను నా దేవుడు అంతే, మధ్యలో ఇంకెవరు లేరు. బైబిల్ అలా చెప్పట్లా. కాబట్టి మనం వారిని రిసీవ్ చేసుకోవడం, చేర్చుకోవడం, మాట్లాడటం. ప్రభు ఎట్లాగైతే మనల్ని చేర్చుకున్నాడో అలా చేర్చుకునేవారుగా మనం ఉండాలట. అందుకే శరీరంతో పోల్చాడు కదా సంఘాన్ని, శరీర అవయవాలతో పోల్చాడు. వేరువేరు అవయవాలు, ఒకటే దేహం, వేరువేరు అవయవాలు, ఒకటే దేహం. అందుకే మనం దేహంలో క్యాన్సర్ చేసే ప్రమాదం ఏంటి? అది ఒక అవయాన్ని పోవాన్ని పాడు చేయడమే కాకుండా మొత్తం బాడీకి ఎసరు పెడతాం, మొత్తం బాడీని పాడు చేస్తుంది. ఏదైనా ఒక ఆర్గానిక్ క్యాన్సర్ వచ్చిందంటే అది ఆ అవయవాన్ని పాడు చేస్తుంది, అవయవాలన్నింటినీ పాడు చేస్తుంది, ప్రాణాన్ని తీస్తుంది. మనం సంఘంలో క్యాన్సర్ పుండులా ఉండడానికి వీల్లేదు, బలహీనపరిచే వారికి ఉండడానికి వీల్లేదు, నష్టాన్ని తీసుకొచ్చే వారికి ఉండడానికి వీల్లేదు, కానీ మనం మేలు చేసేవారుగా ఉండాలి. కాబట్టి ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి. చేర్చుకోవడం ద్వారానే మన ప్రేమను చూపించగలమని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ మాట, అదే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనానికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో, ఈ విషయం మందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. తర్వాత, కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరింతుము అన్నాడు. 20వ వచనంలో భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి అన్నాడు. భోజనం నిమిత్తం పనిని పాడు చేయకుడి. 21వ వచనం మాంసము తినుట గాని ద్రాక్ష రసము తాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలగచేనది మరేదియూ గాని మానివేటి మంచిది అన్నాడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే నాకు నచ్చినట్టుగా మీరుండాలి అన్నట్టుగా మాట్లాడతాం. ప్రభు అంటున్నాడు వాళ్ళకు నచ్చినట్టుగా నువ్వు ఉండు. మనం ఏమంటామంటే ఎదుటివాడిని మారమనడం కాదట, మనం మారాలట. నేను తినే తిండి వల్ల, నా ప్రవర్తన వల్ల, నా వల్ల నా సహోదరునికి ఏదైనా అభ్యంతరం కలుగుతా ఉంటే మానేయాలి అన్నది నేర్పిస్తున్నాడు. భోజనం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. భోజనం కోసం మాట్లాడుతున్నప్పుడు నాకు నచ్చింది నేను తింటాను అంటే కాదట, నా పక్కోడు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడా, నా పక్కోడు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడా, లేకపోతే నా పక్కోడికి ఏమైనా ఇబ్బంది అయితే నేను సెట్ చేసుకుంటాను, నేను మార్చుకుంటాను, మానేస్తే మంచిది అనే 21వ వచనంలో అదే అంటున్నాడు. మానవేటి మంచిది సహోదరునికి అర్థం కలగజెప్పే నేను. కాబట్టి ఒకటి చేర్చుకోవాలట, చేర్చుకోవడం ద్వారా సహోదరుని ప్రేమను మనం కనబర్చగలం. చేర్చుకున్న తర్వాత మార్చుకోవాలట, ఎవరిని బయట నుండి కాదు మనల్ని మనం. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఏమైనా అభ్యంతరం కలుగుతూ ఉంటే మనల్ని మార్చుకోవాలి, అది మన చేతిలో ఉన్న పని. చాలాసార్లు మనకి ఎందుకో మన లోపల కాదు పక్కోళ్ళ లోపలే కనబడుతూ ఉంటాయి, పక్కోళ్ళ లోపలే కనబడతాం. ఎఫ్సిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వచనం అనుకోవాలి. ఎఫ్సిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వచనం అనుకువెళ్తే, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అన్నాడు. తగ్గించుకోవాలన్నాడు. ఎవరు తగ్గించుకోవాలి? నువ్వే తగ్గించుకోవాలి, నువ్వే తగ్గించుకోవాలి. మనం దేవుని ప్రేమను మన సహోదరు పట్ల మనం చూపించాల్సిన ప్రేమ దగ్గర తగ్గించుకోవాలట. నిజమేనా? తగ్గించుకుంటామా? తగ్గుతామా? యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన పరలోకం నుంచి భూలోకం వరకు దిగొచ్చాడు. మనమేమైనా దిగుతామా? మనమేమైనా దిగుతామా? ఒక్క మెట్టు దిగుతామా? ఒక్క అడుగు వెనక్కేస్తామా? లేదా మనమే ముందు చొరవ తీసుకొని మనమే సారీ చెప్తామా? మనమే నాదే తప్పైపోయిందని చెప్పగలమా? తగ్గించుకోగలమా? నిజంగా ఆ లోబడే స్వభావం, తగ్గించుకునే స్వభావం ఉంటే సంఘం ఎంత క్షేమాభివృద్ధి పొందుతుందో, ఎంత క్షేమాభివృద్ధి పొందుతుందో దయచేసి దయచేసి అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అనుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అనుకుందాం. 5:13లో, సహోదరులరా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులే ఉండు అన్నాడు. అవును, మీరు స్వతంత్రులు, మీరు విడిపించబడ్డారు అన్నాడు. నేను స్వతంత్రుని, నేను ఇండిపెండెంట్ని, నేను ఇండివిజువల్గా ఉంటాను అని అనడానికి బదులు స్వతంత్రుడు ఏం చేయాలట? వాలంటరీగా దాసుడు అవ్వాలట. ఎవరికి దాసుడు అవ్వాలి? ఎవరికి దాసుడు అవ్వాలి? సహోదరుల కొరకు మాట్లాడుతున్నాడు. ఒకరికొకడు దాసులు, ఒకరికొకడు దాసులు, ఒకరినొకడు చేర్చుకోండి, ఒకరికొకడు లోబడండి, ఒకడొకడు లోబడండి, ఒకడు కోసం మరొకడు మానేయండి, సహోదరుని కోసం మానేయడం, సహోదరుని కొరకు సరిదిద్దుకోవటం, వద్దనుకోవటం, అది వాక్య ప్రమాణంగా చూస్తున్నాం. మనం మన సహోదరులకు దాసులుగా మనం ఎంచుకోవాలట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనేక పాపమును కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఉండు అన్నాడు. ఎవరి పట్ల? పొరుగువాని పట్ల, సహోదరు పట్ల మిక్కటమైన ప్రేమ చూపించాలట. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ. 9లో అంటాడు, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడి అన్నాడు. పదవచనంలో చివరి మాట ఒకరికొకడు ఉపచారం చేయుడి అంటాడు. ఆతిథ్యం చేయండి, ఉపచారం చేయండి, మెక్కటమైన ప్రేమ చూపించండి అంటాడు. మనం ఫోన్ చేసి మాట్లాడడం, హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించడం, వారి ఆనందంలో పాలుభాగస్థులం కావడం, వారు ఒకవేళ సంఘానికి రాకపోతా ఉంటే ఫోన్ చేసి ఫాలో అప్ చేయడం, రోజు ఉదయకాలం ప్రార్థనకు వస్తున్నప్పుడు మిగతా వారికి ఫోన్ చేసి వాళ్ళకు ప్రార్థనకు నడిపించడం, వాళ్ళు రాకపోతే మరలా ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఎందుకు రాలేకపోతున్నారని ఫాలో అప్ చేయటం. నా సహోదరుని నేను కావలవాడినా, నాకేం పట్టింది, నేనెందుకు చేయాలి? దేవుడు మనల్ని ఎక్క అడుగుతారన్నాడు. దేవుడు మనకు బాధ్యత చెప్పాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఎందుకు పరిచర్ చేయాలి, మనకేం పట్టింది? ఎవరి కోసమో మనం ఎందుకు ప్రార్థన చేయాలి, మనకేం పట్టింది? అనుకోవడానికి మనం కయీనం కాకూడదు, కయీనం కాకూడదు. నా సహోదరుని నేను కావలవాడినా, అవును, వి హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనల్ని భూమి మీద అందుకోసమే ఉంచాడు. చాలాసార్లు అంటాం, దేవుణ్ణి అయితే వల్లమానని ప్రేమ చూపించేస్తాం. యోహాను అంటాడు, రే చూస్తున్న సహోదరుని ప్రేమించలేను, నువ్వు చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావురా అంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనకి దేవుడు అప్పచెప్పిన బాధ్యత, దానికి ఏ కారణాలు లేవు. నువ్వు మనిషివి, పక్కోడు మనిషి అంతే, ఇంకే కారణాలు లేవు. ఆ హ్యూమన్యులు లావు. ఆ చాటి మనిషి పట్ల చూపించాల్సిన ప్రేమ దగ్గర క్రైస్తవుడు అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలంట. మనం ఏమని పిలువబడుతున్నాం? పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాసేవకులు. అవునా, ప్రజాసేవకులు. మన నిజమేనా, ఉద్యోగం అలాగే చేస్తున్నామా? అవసరతలు ఉన్నవరకు అలాగే చేస్తున్నామా? మన దగ్గరకు వచ్చిన వరకు అలాగే చేస్తున్నామా? లేదు, లేదు. నిన్ను వలి నీ పొరుగు వాడిని ప్రేమించమన్న ఆ ఉన్నతమైన ఆజ్ఞ దగ్గర మనం ఎలాగున్నామో మనల్ని మనం చెక్ చేసుకోవటం. మనం ఆయన ఆ వాక్యానికి లోబడి, ఆయన వాక్యానికి లోబడి ఒకరినొకరు చేర్చుకోవటం, ఒకరినొకరు చేర్చుకోవటం ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. ఆయన మనకిచ్చిన ఆజ్ఞగా ఎరగాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకరికొకరు మరొకడు మానేయటం, ఒకరికొకడు లోబడి ఉండటం, ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వటం, ఆతిథ్య ఉపచారం చేయటం, ఒకరి పట్ల మరొకడు వికటమైన ప్రేమను చూపించటం. ఎబ్రిపత్రిక 3:12 ఇలా అంటాడు. ఎబ్రిపత్రిక 3:14 ఇలా అంటాడు, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదిన ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి అన్నాడు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి అంటాడు. దయచేసి అర్థం చేసుకో. గలతి పత్రిక 6:2 ఒకని భారాలు ఒకడు భరించాలి అంటాడు. ఒకని భారములను ఒకడు భరించాలి. ఇలాగ క్రీస్తుని మనం పూర్తిగా నెరవేర్చుడి అన్నాడు. ఎఫ్సి పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి అంటాడు. ఒకరినొకడు క్షమించండి అంటాడు. ఆయన ఎలా క్షమించాడు, మీరు అలాగే క్షమించుకోవాలి. ఆయన ఎలా దయ చూపించాడు, అలాగే మీరు దయ చూపించుకోవాలి. అవును, మనం మన సహోదరులకు కావలివారు. మనం మన సహోదరులను ప్రేమించాలి. మనం పొరుగువాడిని ప్రేమించాలి. వచ్చేసి ఈ ఏరియాలో మనం ఎలాగున్నామో, కయ్యను వంటి వారమా? కయ్యను వలె చంపేవారుగా నరహంతకులుగా ఉన్నామా? అందుకే యోహాను పత్రికలో 3:10 అంటాడు, తన సహోదరుని ప్రేమించిన వాడు నరహంతకుడు అన్నాడు. నేను కత్తి తీసుకుని పడవలసిన అవసరం లేదట. నువ్వు బాధ్యత తీసుకోవట్లేదుగా, నువ్వు భారం తీసుకోవట్లేదుగా, నువ్వు ప్రేమించట్లేదు కదా, నరహంతకుడుగా పోలిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత దగ్గర మన ఒకరికొకరము ఆ దాసులుగా ఎంచుకొని, మనం మన కొరకు కాక పొరుగువారి కొరకు, మనం మన కొరకు కాక ఇతరుల కొరకు ప్రభువును ప్రేమించాలట, పొరుగు వాళ్ళని ప్రేమించాలట, మనల్ని మనము తృణీకరించుకోవాలట, మన కుటుంబాల కంటే ఎక్కువగా మన సంఘాన్ని ప్రేమించాలట. అలాంటి గ్రహింపు, అలాంటి నడవడి ప్రభు తన ఆత్మ చేత మనందరికీ దయచేయును గాక. ఆమేన్.